రేడియో సాయి శ్రోతలందరికీ ఈనాటి ప్రేమామృతం కార్యక్రమానికి స్వాగతం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ లేకుంటే ఏ చిన్న కార్యము సాధించలేము. విశ్వాసమును కూడా అభివృద్ధి పరచుకోవాలి. శ్రద్ధ, విశ్వాసములు రెండు శివశక్త్యాత్మక స్వరూపములు. ఈ రెండింటి వల్లనే భగవంతుని పొందగలము. శ్రద్ధ, విశ్వాసము వల్ల ప్రతి ఒక్కరూ అంతర్దృష్టిని అభివృద్ధి పరచుకోవాలని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1993 ఫిబ్రవరి 19 మహాశివరాత్రి సందర్భంగా ప్రశాంతి నిలయంలో భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసంలో ఉద్బోధించారు. ఇప్పుడు ఆ ప్రసంగాన్ని వినండి.
క్రమము తప్పక మింట క్రమము తప్పక మింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తవయముల వందనేలా. క్రమము తప్పక మింట ప్రతిదినంబును భానుడు ఉదయాస్తమయముల నొందనేలా. గగనంబునకు కాంతి కాజేయు తారకలు, గగనంబునకు శాంతి కాజేయు తారకలు, పగలు మాత్రము దాగు భంగియేల. గగనంబునకు కాంతి గగనంబునకు కాంతి కాజేయు తారకల్, పగలు మాత్రము దాగు భంగియేలా. క్షణమైన విశ్రాంతి కనకతాపవనుండు, క్షణమైన విశ్రాంతి గనకతాపవనుండు, జీవకోటను బ్రోవ వివనేల, జీవకోటను బ్రోవ వివనేల. అనిశంభు అనిశంభు కిల కిల ధ్వనులు నవ్వుచు నదులు, అనశంభు కిల కిల ధ్వనులు నవ్వుచు నదులు, సలితము ప్రవహించు చందమేళ. ప్రకృతిలో ప్రాణికోటులందు ఎందు చూచిన, ప్రకృతిలో ప్రాణికోటులందు ఎందు చూచిన, ధన విభవ జాతి మతభేదంబులేలా. ప్రకృతిలో ఎందు చూచిన, ధన విభవ జాతి మతభేదంబులేల. ఎవని ఆజ్ఞకు బద్దులో ఎవడు ప్రభువో, ఎవని ఆజ్ఞకు బద్దులో ఎవరు ప్రభువో, అతని ఆజ్ఞను పాలింప అరయరండు, అతని ఆజ్ఞను పాలింప అరయరండు, అతని ఆజ్ఞను పాలింప అరయరండు, అతని ఆజ్ఞను పాలింప అరయరండు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాదిర్పతి బ్రహ్మనోర్పతి అస్తు సదా శివోం. ఈ సృష్టి అంతయు ఈశ్వర తాండవమే. ఇది అత్యంత ఇది మనోహరమైనటువంటి ఒక దృశ్యమే. ఇది ఇంతే, రాత్రిం పగలు, చావు పుట్టుకలు, సుఖ దుఃఖములు ఇవి కొనసాగిపోతూనే ఉంటున్నవి ఈ జగత్తునందు. సుమతి తన పతిని బ్రతికించుకుని నిమిత్తమై సూర్యోదయమే కాకుండా చేసింది. తన పతి ప్రాణమును రక్షించుకునే నిమిత్తమై సావిత్రి మృత్యు రాతనే చెర్చివేసింది. ఎట్టి మహత్తరమైనటువంటి శక్తి ఒక్క మానవులు యందు మాత్రమే ఉన్నది. ఈ సృష్టి యందు ధర్మము ఉన్నది, అధర్మము ఉన్నది. కాని ఒక పరి ధర్మంపై పైచేయిగా ఉంటుంది, మరొక పరి అధర్మం పైచేయిగా ఉంటుంది. భక్తి ప్రపత్తులతో కూడినటువంటి మానవుడే సత్యం శివం సుందరమును పొందగలడు. తన యొక్క కాలము అంతము గావించుకునవలసిన సమయం ఏర్పడినప్పుడు అనేక విధములైనటువంటి యొక్క ఆపోహలకు గురి అవుతాడు మానవుడు. కంసుడు తనను అంత్యము గావించినట్టి వ్యక్తి దేవకీదేవి గర్భమునందు జన్మించునని విని దేవకీదేవిని సంపుటకు పూనుకున్నాడు కంసుడు. పుట్టిన బిడ్డను కూడాను ప్రతి బిడ్డను కూడాను అందించునే వాగ్దానం చేసి తన సతి ప్రాణమును కాపాడుకున్నాడు వాసుదేవుడు. సంపుటకు ప్రాణమును రక్షించుకొనటకు ఒక్క మానవుని యందు మాత్రమే ఈ శక్తి ఉంటున్నది. ప్రతి మానవుడు కూడాను భగవంతుని యందు అంతర్భాగమై ఉన్నాడు. తమ తమ కర్తవ్యములను నిర్వర్తించుకున్నప్పుడే మానవుని యొక్క వ్యక్తిత్వము సార్థకమవుతుంది. కర్తవ్యమే మానవులకు ప్రధాన నియమము. తనకు ధనమున్నది, తనకు ఐశ్వర్యమున్నది, తనకు సంపద ఉన్నది. కాని మానవుడు తన ధనమును, తన ఐశ్వర్యమును, తన సంపదను తాను అనుభవించాలి. అదే అతని కర్తవ్యం. పరుల ధనమును, పరుల ఐశ్వర్యమును, పరుల సంపదను దోచుకోవటము ఇది తన యొక్క విరుద్ధమైనటువంటి మార్గం. ధనమనగా కేవలము భౌతిక సంబంధమైనటువంటి యొక్క కరెన్సీ నోట్లు మాత్రమే కాదు. కేవలము ధన కనుక వస్తువాహనాదులు అనుకోవటం బంగారు వెండి మాత్రమే కాదు. నిధి అనగా తమను సంపాదించుకున్నటువంటి యొక్క శక్తియే ధనము. శరీర ఆరోగ్యము ధనమే. మానవుని యొక్క ఆలోచన ధనమే. మానవుని యొక్క భుజబలము ధనమే. బుద్ధిబలము ధనమే. కాల ధనము ధనమే. కనుక తన కాలమును, తన బలమును, తన శక్తిని తాను సక్రమమైన మార్గములో వినియోగించుకోవటమే మానవుని యొక్క కర్తవ్యము. కానీ దురదృష్టవశాత్తు ఈనాడు పరుల కాలమును దుర్వినియోగం చేస్తున్నాడు మానవుడు. పరుల మేధాశక్తిని కూడాను దుర్వినియోగం చేస్తున్నాడు మానవుడు. పరుల యొక్క శక్తిని దోచుకుంటున్నాడు మానవుడు. అదే అధర్మము అని చెప్పడానికి కారణం. అనేక పర్యాయములు నేను పిల్లలతో కూడాను చర్చిస్తుంటాను. నాయన అధికంగా మాట్లాడకూడదు అంటాను. ఎనుగనగా తాను సంపాదించుకున్నటువంటి కాలము అధికంగా మాట్లాడటం చేత దుర్వినియోగం చేస్తున్నాడు. అంతేకాక ఎదుటి వ్యక్తితో మాట్లాడటం చేత అధికమైనటువంటి ప్రసంగంలో సలపటం చేత ఎదుట వ్యక్తి కాలమును కూడాను తాను దోచుకుంటున్నాడు. ఇది కూడాను అధర్మమే. అధర్మము ధర్మము అనగా కేవలము లోకములో వ్యక్తిత్వం యొక్క శక్తి సామర్థ్యములను సక్రమమైన మార్గంలో వినియోగించుకోవటమే ధర్మము. దీనిని వక్రమైన మార్గంలో ప్రవేశపెట్టటమే అధర్మము. ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క తల ఉన్నది. ఒక్కొక్క తలలో ఒక్కొక్క ఆలోచన ఉంటున్నది. ఒక్కొక్క ఆలోచనకు ఒక్కొక్క సంకల్పం ఉంటున్నది. అనేకుడు తమ తమ ఇచ్చాశక్తుల చేతనే ఇది అభివృద్ధి పొందుతుంటాయి. ఒకరు రాముల్ని ఇష్టపడతారు, మరొకరు శివుడంటే ఇష్టపడతారు, మరొకరు కృష్ణ అంటే ఆనందిస్తారు, మరొకరు జీసస్ అంటే ఉల్లాసపడతారు, ఇంకొకరు అల్లా అంటే ఆనందిస్తారు. ఇది కేవలము తమ తమ తలంపులను తమ తమ తలలను పురస్కరించుకుని ప్రవేశించేటువంటి భావములే. కాని అన్ని మతములు యందు, అన్ని దేశములు యందు, అన్ని బుర్రల యందు ప్రధానమైనటువంటివి రెండు శక్తులు ఉంటున్నవి. ఏ రూపాన్ని ఆరాధించవలనన్నను, ఏ దైవాన్ని పూజించవలనన్నను, ఏ రూపనామములు స్మరించవలనన్నను ఇచ్ఛాశక్తి శ్రద్ధ రెండు ఉండాలి. శ్రద్ధ విశ్వాసము, శ్రద్ధ లేకుండా ఉండిన ఏ చిన్న కార్యమును కూడా మనము సాధించలేము. శ్రద్ధ లేకుండా ఏ కార్యమును మనము సాధించలేము. శ్రద్ధ లేకుండా దేనిని మనము ఇచ్చగించలేము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, మన యొక్క జ్ఞానం కూడాను మన శ్రద్ధ వల్లనే లభ్యమవుతుండాలి. కనుక శ్రద్ధ లేనటువంటి వానికి ఏ విధమైనటువంటి తెలివితేట ఉండినప్పటికీ, మేధాశక్తి ఉండినప్పటికీ తమ ఇవన్నీ కూడాను వ్యర్థమైపోతాయి. శ్రద్ధ కలిగిన వానికి అణుమాత్రము నిప్పు అందించినప్పుడు దానిని శ్రద్ధ చేత అనంతమైనటువంటి యొక్క అగ్నిగా ప్రజ్వలింప చేసుకుంటాడు. శ్రద్ధ లేనటువంటి వానికి తట్టడు నిప్పులు ఇచ్చినప్పటికీ అశ్రద్ధతో దానిని ఆరగొట్టుకుంటాడు. కనుక శ్రద్ధ చేతనే మానవుడు తమ యొక్క దివ్యత్వాన్ని తాను పొందగలుగుతున్నాడు. ఆ శ్రద్ధ ఎవరు? అదే దైవశక్తి. ఆ శ్రద్ధ అనగా భవాని అని దీని అర్థం, అనగా దేవత, దేవత శక్తి అనగా ప్రకృతి. ఇంకా విశ్వాసము, ఈ విశ్వాసం అనగా ఏమిటి? ఆ విశ్వాసమే ఈశ్వరత్వము. శ్రద్ధ అనగా ఈ శ్రద్ధ యొక్క దీని చేతనే ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి సంభవిస్తుండాలి. ఈ ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి యొక్క ఫలమే, రసమే ఈశ్వరత్వము. అది ఏ విశ్వాసము? శ్రద్ధ విశ్వాసములు అనగా పార్వతి పరమేశ్వరులే అర్థం. అనగా శక్తి, ప్రకృతి ఈ రెండింటి యొక్క మూలాధారమైనటువంటిదే మానవత్వము. ఇవి రెండు వేరు వేరు కాదు. నిప్పు, దహన శక్తి ఏ విధంగా ఒక్కటిగా ఉండునో, నిప్పే లేకుండా దహన శక్తే లేదు. దహన శక్తే లేకుండా అది నిప్పు కాదు. చక్కెర, తీపి ఇవి రెండు కూడాను అన్యోన్యాశ్రయము. తీపే లేకుండా అది చక్కెరే కాదు, చక్కెరే కాకుండా అది తీపి లేదు. అదే విధంగానే శ్రద్ధ విశ్వాసములు రెండు కూడాను ఒకదానికోటి అన్యోన్యాశ్రయము. కనుక శ్రద్ధ విశ్వాసం అనేటువంటిది ప్రతి మానవునికి శివశక్తాత్మక స్వరూపములని భావించాలి. శివశక్తి ఇవి రెండు వేరు వేరు కాదు. కనుకనే ప్రకృతి అంతా కూడాను అర్ధనారీశ్వర స్వరూపం. అందువలనే దంపతులకు శ్రీమతి శ్రీ అని ఉచ్చరిస్తూ ఉంటారు. కనుక ప్రకృతి పరమాత్మని యొక్క సంబంధమే శ్రద్ధ విశ్వాసము. ఈ శ్రద్ధ విశ్వాసము లేనటువంటి మానవుడు కేవలము ఒక జీవరహితమైనటువంటి యొక్క దేహం అనే చెప్పవచ్చు. ప్రతి మానవుని ఎందుకూడను శ్రద్ధ విశ్వాసములు ఉన్నవి. అయితే వాటిని విరుద్ధమైన మార్గంలో ప్రవేశపెట్టి ప్రకృతి యొక్క తత్వాన్ని విశ్వసించి తమ యొక్క దివ్యత్వాన్ని విశ్వసించి తాను అనేక విధములైనటువంటి అశాంతులకు గురి అవుతున్నాడు. కనుక దైవత్వమనగా శ్రద్ధ విశ్వాసమే, ఆధ్యాత్మికమనగా ప్రత్యేకించినటువంటి అర్థము కాదు. ఆధ్యాత్మికమనగా కేవలం జపదప ధ్యానములు చేయటం మాత్రమే కాదు, ఆధ్యాత్మికమనగా శ్రద్ధ విశ్వాసములే ఆధ్యాత్మిక. శ్రద్ధ విశ్వాసములు లేక ఏ జపము చేసినా, ఏ ధ్యానం చేసినా, ఏ భజన చేసినా, ఏ యొక్క దాన ధర్మములు చేసినా ఇవన్నీ కూడాను కేవలం వ్యర్థములే. కనుక శ్రద్ధ విశ్వాసములు అనేటువంటి యొక్క శివశక్తాత్మక తత్వమును ప్రతి మానవుని ఎందు ఉన్నదనేటువంటి విశ్వాసము మనం అభివృద్ధి పరచుకోవాలి. దీనిని ఏ విధంగా పొందాలి? సర్వకర్మ భగవత్ప్రీత్యార్థం, మత్కర్మ కృతం, మత్పరమ, మద్భక్త. ఇవి భగవద్గీతలోని ప్రధానమైనటువంటి యొక్క సూత్రములు. మత్కర్మ కృతం, మత్పరమ, మద్భక్త. నీవు ఏమి చేసినా నా పరమైనటువంటి కర్మలు, నాకు సంబంధించినటువంటి యొక్క భక్తిభావములు నీవు చేయమని చెప్పాడు. ఇది సగుణారాధనకు సరి అయినటువంటి యొక్క పద్ధతి. ఈ భావములు భక్తి ప్రపత్తులను అభివృద్ధి గావిస్తుంది. భూమిని చక్కగా దున్ని, దుక్కు చేసి, మెత్తమర్చి, అన్ని రకములైనటువంటి యొక్క దీన్ని తయారు చేసినప్పుడే ఆ భూమిలో వేసిన విత్తనములు చక్కని పంటను అందిస్తాయి. అటులనే మన హృదయం అనేటువంటి క్షేత్రమును దుర్బుద్ధులు, దురాలోచనలు, దుర్గుణములు అనేటువంటి యొక్క దీనిని తీసివేసి దానిలో సద్భావములు, సద్గుణములు, సదాచారములు అనేటువంటి యొక్క అదుపు చేసి దానిని అనేక రకములుగా దానిని పరిశుద్ధపరిచినప్పుడే ప్రేమ అనేటువంటి యొక్క విత్తనము నాటి పవిత్రమైనటువంటి జ్ఞానం అనే ఫలాన్ని పొందవచ్చు. దీనిని పురస్కరించుకునియే ఆధ్యాత్మిక మార్గం నందు విధ్వంసక మార్గము, విధాయక మార్గము అని రెండు బోధించారు. విధ్వంసక మార్గం అనగా పూర్వము మనం పంట పెట్టేటకు పూర్వము ఆ యొక్క భూమి నందు ఉన్నటువంటి యొక్క ముండ చెట్లు కాని, పొదలు కాని, మనకు నిరుపయోగమైనటువంటి మొక్కలు కాని తీసి పారవేయాలి. దానిని విధ్వంసక మార్గము అన్నారు. విధాయక మార్గం అనగా మనకు అవసరమైన ఆనందాన్ని అందించేటువంటి, సుఖశాంతులను బోధించేటువంటి యొక్క మొక్కలను అందులో నాటాలి. పండ చెట్టును పెరగక పండ చెట్టు నాటినప్పుడు ఆ ఫలము మనకు లభించదు. కనుకనే ప్రతి మానవుని యొక్క హృదయ క్షేత్రమును కూడాను సాగు చెయ్యాలి. ఏ విధంగా సాగు చెయ్యాలి? శ్రద్ధ విశ్వాసములతో సాగు చెయ్యాలి. నేను భగవంతుణ్ణి ప్రేమిస్తున్నాను అని భక్తుడు అనుకోవచ్చును, కానీ ఇది సరి అయినటువంటి భక్తి కాదు. భగవంతుడు నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా అనేటువంటి పాయింట్ పైన మనము దృష్టి పెట్టాలి. నీవు ప్రేమించవచ్చు, కానీ భగవంతుడు నిన్ను ప్రేమించాలి. భగవంతుని దృష్టి నీ పైన ప్రసరించాలి. అప్పుడే ఆ భక్తికి తగినటువంటి యొక్క అర్థము. కనుక ప్రతి మానవుడు కూడాను తాము చేయుచున్నటువంటి యొక్క కర్మలు యందు స్వార్థము, సప్రయోజనం, తృప్తి నిమిత్తమై మనం బాటుపడరాదు. అంతఃకరణ శుద్ధి, అది ఏ కాన్షియన్స్, దాని తృప్తిని మనం పొందాలి. భగవంతుడు నిరంతరము సంతుష్ట, ఎప్పుడు కూడా సంతుష్టుడై ఉంటుండాలి. కానీ ఈ కలి ప్రభావం చేత మానవుడు సంతుష్టి అనేటువంటిదే లేదు. కూడా సంతుష్టి లేదు. ఎప్పుడు చూసినా కూడా అవునో కాదో, నిజమో కాదో, జరుగునో జరగదో, ఈ సందేహాలతో ఊగుతుంటాడు. ఈలాంటి చంచలత్వం కలిగినటువంటి మానవునకు దైవానందం అనేటువంటిది కలలో కూడాను ప్రాప్తించదు. కనుకనే ఊగేవాడు జీవుడు, ఊగనివాడు దేవుడు అన్నారు. ఎప్పుడూ ఊగుతూనే ఉంటుంటాడు ఈ జీవుడు. కనుక ఈ చంచలత్వం అనేటువంటిది సరి అయినటువంటి యొక్క సాధనకు ఉపకారి కాదు. తదుపరి సుహృత్ అనగా ప్రపంచములో ఉండినటువంటి వారి అందరికంటే కూడాను పరమమిత్రుడు భగవంతుడే. కన్న తల్లిదండ్రులైనా కొంత స్వార్థమును దృష్టియందు ఉంచుకొని కుమారుణ్ణి ప్రేమిస్తారు. అన్న తమ్ములైనా తన స్వార్థమును కొంతవరకు దృష్టియందు ఉంచుకొని వారు ప్రేమిస్తారు. భార్యాభర్తలైనా తమ స్వార్థము దృష్టియందు ఉంచుకొని వారిని ప్రేమిస్తారు. కాని ఎట్టి స్వార్థము లేక, ఎట్టి ప్రతిఫలమును ఆశించక ప్రేమించేటువంటి వాడు భగవంతుడు ఒక్కడే. ఇట్టి పవిత్రమైనటువంటి ప్రేమతత్వాన్ని మానవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడు. అలాంటి మిత్రత్వమును పొందినటువంటి వారే పాండవులు. అటువంటి మిత్రత్వం అనేటువంటి యొక్క దేహస్వరూపము దూరము కావటం చేత మంచి బలవంతుడైనటువంటి వాడు, మహాశక్తి సంపన్నుడైనటువంటి వాడు అర్జునుడు కూడాను కూలిపోయాడు. మా జీవితమంతా కూడా ఆ శక్తి మాకు అంతర్భూతమై మమ్మల్ని రక్షిస్తూ వచ్చిందని విశ్వసించాడు. ద్వారక నుంచి వచ్చినాడు. కుంతి కేవలము తన దృష్టి కూడాను సరిగా లేదు, వృద్ధాప్యము పొందినటువంటిది. ఆమె అర్జునుడి చేయి పట్టుకుని, నాయన కృష్ణుడు బాగున్నాడా? ఆమె మొట్టమొదట ప్రశ్నించినటువంటిది అదే, కృష్ణుడు బాగున్నాడా, కృష్ణుడు ఎప్పుడు వస్తాడు, కృష్ణుడు కూడా నీతో వచ్చాడా, ఈ విధంగా ప్రశ్నిస్తూ వచ్చింది. ఈ మాట వినేటప్పటికీ కడుపులో పొంగినటువంటి ఈ దుఃఖము ఉట్టిపడింది. ఏడుస్తున్నటువంటి యొక్క ఈ అర్జును చూచి ధర్మజుడు, నకులు, సహదేవుడు, భీములు కూడాను చేరారు. ఏమిటి అర్జున, ఏమి జరిగింది? అప్పుడు చెప్తున్నాడు అర్జునుడు, మనసారది మనసచూడు బనబంధు విభుండు మన స్నేహితుడు మనలను విడనాడి చనియే మధురాధిపతే మన సారథి, మన సచివుడు, మన బంధువు, మన సఖుండు, మన బాంధవుడు, మన విభుడు, గురువు దైవము మనలను విడనాడిచనియే. మనలను విడిచిపెట్టిపోయాడు ఎవరు? మన సారథి. మన జీవితానికే సారథి అతను. కేవలం మన రథమునకు కాదు, దేహమే రథము. ఈ దేహం అనేటువంటి రథమునందు కృష్ణుడే ఇంతకాలం మనకు సారథిగా ఉన్నాడు. అటువంటి మన సారథి వదిలాడు. మన సచివుడు మనకు అన్ని విధములైనటువంటి సలహాలను అందిస్తున్నటువంటి వాడు మన కాన్షియన్స్, మన యొక్క దివ్యమైనటువంటి యొక్క శక్తియే. చైతన్యమే మన కృష్ణుడు. మన బంధువుడు ఎవరు? బంధువులు. మనలో ధనకనక వస్తువాహనాదులు ఉట్టి పడుతున్నంత వరకు కూడాను బంధువులు మన ఇంటి చుట్టూ తిరుగుతారు. చెరువులో నీరు ఉండినంత వరకు కూడాను వేల కొద్ది కప్పలు చేరుతాయి. ఎండిపోతే ఒక్క కప్పైనా అక్కడ ఉంటుంది. వారు కాదు మన బంధువులు, మన యొక్క దివ్యమైనటువంటి యొక్క ఆత్మ సమీపంలో ఉండినటువంటి ఆపద్బంధువే నిజమైన బంధువు, నిజమైన బంధువు. మన ధనము, మన యొక్క వెల్త్ ఏమిటి? మన మేధాశక్తియే మన వెల్త్. మన యొక్క దివ్యమైనటువంటి యొక్క భావమే మన యొక్క వెల్త్. మన మిత్రుడు, మన విభుడు, గురువు దైవము. మన గురువు, మన దైవము, సర్వము తానే. అలాంటి వాడు ఇప్పుడు ఇంకా మనకు లేడు. కనుక మిత్రత్వం అనగా ఇలాంటి దైవమే నిజమైన మిత్రత్వము. అలాంటి మిత్రుని కంటే మనొక మిత్రుడు ఈ జగత్తునందు కానరాడు. కనుక సృహృత్ అనేటువంటి తత్వానికి సరి అయినటువంటి అర్థము నివాస. అయ్యా మీరెక్కడ నివసిస్తున్నారని ప్రశ్నించినప్పుడు నేను హాస్టల్లో నివసిస్తున్నాను జవాబు చెప్పవచ్చు. నేను హోటల్లో నివసిస్తున్నానని చెప్పొచ్చు. నేను ఫలాని రోడ్లో నివసిస్తున్నానని చెప్పొచ్చు. నేను ఫలాని నంబర్ ఇంట్లో నివసిస్తున్నానని చెప్పవచ్చు. ఇది కాదు సరి అయిన జవాబు. భగవంతుని యందు నివసిస్తున్నాను, అది ఏ నా నివాసము. అట్టి నివాసమును మనము అందుకోవాలి. నిరంతరము కూడా విశ్వమే భగవంతుని విశ్వ స్వరూపము. ఇట్టి విశ్వమునందే మనం నివసిస్తున్నాము. ఈ విశ్వము మనము వేరు కాదు, విశ్వం అనేటువంటి భగవంతుని యందే మనం నివసిస్తున్నాము. ఇలాంటి పవిత్ర భావములు మానవుని యందు ఆవిర్భవించాలి. అయితే ఇట్టి భావములు రాకపోవుటకు కారణమేమిటి? రాగ భయ క్రోధములు ఇవి మానవుని అడ్డుగావిస్తున్నాయి. రాగము ఏమిటి? రాగమనగా తనకంటే వేరొకటి ఉన్నదని, తద్వారా దానిని పొందినప్పుడు సుఖశాంతులు అందుకోవచ్చునని, మానవునికి శాంతి సుఖములు మనకు తెలియనటువంటి ఒక శక్తి ద్వారా మనకు లభ్యమవుతున్నాయని విచారించి అట్టి తత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తాడు. ప్రాకృతమైన పదార్థములు కావచ్చు, ప్రాకృతమైన దివ్యశక్తులు కావచ్చు, ఏదైతేనేమి తనకంటే ఒకటి వేరుగా ఉన్నది అనేటువంటి యొక్క భేదభావమే రాగము. ఈ భేదభావములు ఉండకూడదు. తనకంటే భిన్నమైనటువంటిది ఈ జగత్తులో మరొకటి లేదు. అందరి యందు ఉండినటువంటిదే తన యందు ఉంటున్నది. ఈ దేహమునందు ఉన్నటువంటి యొక్క పంచభూతములే ఆ దేహమునందు ఉన్నది. ఈ దేహమునందు ఉండినటువంటి పంచకోశములే మరొక దేహమునందు ఉంటున్నవి. ఈ దేహమునందు ఉండినటువంటి పంచ ప్రాణములే మరొక దేహమునందు ఉంటున్నవి. పంచదేహమునందు, ఈ పంచకోశముల యందు, పంచ ప్రాణముల యందు సమత్వమే ఉన్నది కానీ భిన్నత్వం లేదు. కనుక ఇట్టి తత్వాన్ని చక్కగా గుర్తించుకుని వర్తించినప్పుడే ఏకత్వం అనేది మనలో ప్రాప్తిస్తుంది. కనుక రాగమనగా తనకంటే భిన్నమైనటువంటిది ఒకటి ఉన్నదనేటువంటి యొక్క ఆ భిన్నమైనటువంటి వస్తువును తాము పొందాలనేటువంటి వాంఛనే రాగం. ఈ రాగము ఉన్న చోటనే ప్రతిబింబము, అదే ద్వేషము, క్రోధము. రాగమనేటువంటిది రావాలి. వీత రాగ భయ క్రోధం, భయం వచ్చి చేరిపోతుంది అక్కడ. ఏ విధంగా భయము? మేము దానిని పొందిన తర్వాత అది మాకు లభ్యమవుతుందో లేదో, దానిని నేను దక్కించుకోగలనో లేదో అనేటువంటి సందేహమే భయం. తాను సందేహం అనేటువంటి రావడానికి కారణమేమిటి? తాను ఒక బలహీనుడనని, తనకంటే ఒకటి బలమైన శక్తి మరొకటి ఉన్నదని విశ్వసించడమే ఈ బలహీనతకు మూల కారణం. ఈ రాగ భయములు రెండూ చేరినప్పుడే క్రోధం ప్రారంభమవుతుంది. ఈ క్రోధము మానవునికి మహాశత్రువు. కనుక రాగ భయ క్రోధములు అనేటువంటిది మానవుని ఎందున్నటువంటి శ్రద్ధ విశ్వాసములను పెడమార్గం పట్టిస్తుండాలి. కనుక మొట్టమొదట ఈ రాగ భయ క్రోధములు అనేటువంటి దానిని మనము విచారించి దానిని స్వాధీనం చేసుకోవాలి. ప్రతి మానవుని ఎందు ఉండినటువంటి యొక్క శ్రద్ధ విశ్వాసములే దైవ స్వరూపాలు. ఈశావాస్యం విధం సర్వం, సర్వము ఎందు కూడా ఈశావాసుడే ఉంటున్నాడు. ఇటువంటి ఈశ్వరత్వాన్ని మనం పొందాలనుకుంటే ప్రత్యేకమైనటువంటి సాధనలు కాదు. మీద మనం బయట దృష్టిని విరమించుకొని అంతర్దృష్టిని అభివృద్ధి గావించుకోవడానికి తగిన కృషి చేయాలి. ఈ దృష్టి ఎందుకు కనిపించేటువంటి సర్వస్వం కూడా ఏనాటికైనా మార్పు చెందునవే. మార్పే లేకుండా మానవునికి సంతోషమే లేదు. మానవుడు కోరేదంతా మార్పునే, కానీ ఈ మార్పు ఎలాంటి మార్పుగా రావాలి? దివ్యమైనటువంటి మార్పుగా రావాలి. లోక సంబంధమైన మార్పులు కాదు, భగవత్ సంబంధమైన మార్పులు రావాలి. తన తత్వాన్ని తాను గుర్తించుకున్నానటువంటి యొక్క సత్యాన్ని తాను విశ్వసించాలి. ఒక చిన్న ఉదాహరణము, చిన్న పిట్ట ఒక కొమ్మ పైన వాలుతుంది. కొమ్మ అటు ఇటు ఊగినప్పుడు ఈ పక్షి ఏమాత్రము భయపడదు. కారణమేమిటి? తాను కొమ్మ పైన ఆధారపడలేదు, తన రెక్కలపైన ఆధారపడి ఉంది. కొమ్మ ఎంతైనా ఊగుకొని తన రెక్కలు తాను భద్రంగా ఉండినప్పుడు ఎప్పుడైనా బుర్రన లేచిపోవచ్చు. కానీ ఈనాటి మానవుడు ఈ సంసారం అనేటువంటి వృక్షం పైన, అభిమాన మమకారం అనేటువంటి కొమ్మల పైన కూర్చొని అటు ఊగినా భయపడతాడు, ఇటు ఊగినా భయపడతాడు. కారణమేమిటి? తన యొక్క ఆత్మవిశ్వాసం పైన తనకు విశ్వాసం లేదు, తన ఆత్మను తాను విశ్వసించటం లేదు. సంసారాన్ని విశ్వసిస్తున్నాడు, అభిమాన మమకారాన్ని విశ్వసిస్తున్నాడు. కనుకనే భయం వానికి ప్రవేశపెట్టి, కనుక ఈ భయము ఉండినంత వరకు కూడాను, ఈ భేదము ఉండినంత వరకు కూడాను బ్రహ్మము చిక్కడు, బ్రహ్మతత్వాన్ని అర్థము చేసుకోలేడు. కారణము భ్రమ చేరిపోయింది. భ్రమ ఉన్న చోట బ్రహ్మ ఎక్కడుంటాడు? కనుక ఈ బ్రహ్మనంతా భ్రమగా మార్చుకొని భ్రమనంతా బ్రహ్మగా మార్చుకోవచ్చు. ఏ భ్రమ నీకు? బ్రహ్మ భ్రమనే నీకు కావాలి. ఆ బ్రహ్మభావం ఒక్కటి ఉంటుంటే సర్వ బలం కూడా నీకు చేకూరుతుంది. అటువంటి బలాన్ని సంపాదించుకోవటమే తన యందు శివత్వం అనేటువంటి దాన్ని విశ్వసించాలి. ప్రతి రాత్రి కూడా చీకటిగానే ఉంటుంటాయి. చీకటిగా ఉన్నటువంటి దానిని రాత్రి అని పిలుస్తాము. కానీ ఈనాడు శివరాత్రి, రాత్రికి శివరాత్రికి ఉండినటువంటి భేదం ఏమిటి? దివ్యత్వాన్ని గుర్తించుకున్నటువంటి వాడికి దిన్నము శివరాత్రి, లోకాన్ని విశ్వసించినటువంటి వాడికి దిన్నము రాత్రి. ఆ రాత్రి చీకటి, ఈ రాత్రి వెలుగు. కనుక ఈ వెలుగు చీకటి ఎందే మానవుడు తికమకలైపోతున్నాడు. మానవుడు తన యొక్క భౌతికమైనటువంటి తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు. అంతులేని ఆశలతో, అర్థం కాని ఆవేదనతో అప్రాప్త రూప ప్రాప్తికై ప్రాకులాడి కేవలము నిరాశకు నిస్పృహకు గురి అయినటువంటి మానవులకు దిక్కును చూపేటువంటి చక్కని దీపికలే ఆధ్యాత్మిక జ్యోతులు. అటువంటి లైట్ హౌస్ ను మనం పట్టాలి. ఆ యొక్క దివ్యమైనటువంటి యొక్క లైట్ హౌస్ ఏ భగవత్ నామము. ఆ నామము చేతనే నామిని పొందవచ్చు. ఎక్కడ ఉండినప్పటికీ దైవాన్ని పట్టవచ్చు. నామం ఇంపార్టెంట్. కనుక భగవంతుని యొక్క దివ్యతత్వాన్ని మన యొక్క నామము అనగా నామియందే నామం ఈమిడి ఉంటున్నది. కనుక అంగములోని సంఘము, సంఘములోని జంగము, జంగములోని లింగము. అంగము అనగా మన దేహమే ఒక అంగము. దీనికి అంగమని ఎందుకు పేరు వచ్చింది? ఈ దేహానికి కూడా కొన్ని అంగాలు ఉంటున్నాయి. ఇవి కాళ్ళు, ఇది తల, ఇది చెవులు, ఇది ముక్కు, ఇవన్నీ అంగాలే. అన్ని అంగములతో కూడినటువంటిదే దేహము, అన్ని దేహములతో కూడినటువంటిదే సమాజము. కాబట్టి దేహములు సమాజములకు అంగములు, సమాజము ప్రకృతికి అంగము, ప్రకృతికి పరమాత్మకు అంగము. పరమాత్మని అంగము ప్రకృతి, ప్రకృతి యొక్క అంగము సమాజము, సమాజము యొక్క అంగము మనిషి, మనిషి యొక్క అంగములు చేతులు కాళ్ళు. కాబట్టి ఈ ప్రపంచంలో ఎక్కడ చూసినప్పటికీ అంగాంగముల యొక్క దర్శనమే. కనుక ఈ అంగము లోపల ఒక సంఘం ఉంటుండాలి. సంఘము ఎవరు? ఈ సంఘం యొక్క సభ్యులు. ఇందు లోపల కామ క్రోధ లోప మోహ మద మత్స్యం, ఈ 6 మంది అనేటువంటి ఒక సంఘం చేసుకుని ఉంటున్నారు. అక్కడ ఎప్పుడు చూసినా గానీ కమిటీలు పెట్టుకుని ఒకరు కాదంటే ఒకరు అవును, ఈ విధమైనటువంటి కోట్లాడుతూ జరుగుతుంటారు. ఇదే ఈ దేహంలో ఉండేటువంటి సంఘము. ఈ సంఘాన్ని చక్కగా పరిశీలన చేస్తూ ఉంటుంటాడు జంగము. ఆ జంగమయ్యే ఈ జీవుడు ఆ జీవత్వంలోనే ఉంటుండది లింగము. లింగమనగా లీయతే గమ్యతే ఇది లింగ, దీని మొదలేదు కొనేదు ఎవరికి చెప్పడానికి వీలు కాదు. కనుక ఆద్యాంతములు లేనటువంటిదే లింగము, ఆ లింగతత్వమే ఆత్మ. కనుక ప్రతి దేహమునందు కూడాను ఆత్మ అనేటువంటి లింగం ఉంటుండాలి. లింగమనగా కేవలం ఒక పానెట్టమని కాని ఇంకొక విధమైనటువంటి లింగమని కాని మనం భావించరాదు. అది ఏది తలనో ఏది కాళ్ళో చెప్పడానికి వీలు కాదు. అనగా ఆద్యాంతములు లేనటువంటి స్వరూపమే లింగము అని. ఇటువంటి లింగతత్వము ప్రతి మానవుని యందు ఉంటుందని. భగవత్ నామం స్మరించి కేవలం ఉపవాసం చేసి ఈ విధంగా ఉండటం మాత్రమే శివరాత్రి యొక్క పరమ లక్ష్యం కాదు. ఇవన్నీ కొన్ని ఉపాంగములుగా మనం భావించుకుని ఈ చిన్న చిన్న మార్గముల ద్వారా నాటితో మనం ఈ గమ్యాన్ని చేరుతామని లక్ష్యం పెట్టుకున్నారు. నాటితో చేరకూడదు, నేటికే చేరాలి. నెక్స్ట్ 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 అనేటువంటిది ఉండకూడదు. అప్పటికప్పుడే ఆ విధమైనటువంటి యొక్క సత్యాన్ని గుర్తింపుకొని చేసుకునే నిమిత్తము శివరాత్రి ప్రారంభమైంది. కానీ ఈనాడు పరమ లక్ష్యాన్ని విశ్వసించి దివ్యమైనటువంటి భావాన్ని విస్మరించి ప్రాకృతమైనటువంటి భావాన్ని విశ్వసించి కాలము గడుపుతూ వస్తున్నారు మానవులు. ఇది ఏనాటికి గమ్యమో ఏనాటికి గమ్యమవుతుందో వారికే తెలియదు. విశ్వాసమే వాణి ఎందు లేదు. కాబట్టి విశ్వాసం లేదంటే అక్కడ శివుడు లేడు. ఆ శివుడు లేకుండా పోవడానికి కారణమేమిటి? అనేటువంటి యొక్క మహాశక్తి లేదు అక్కడ, ఆ పార్వతి కూడా లేదు. ఈ రెండూ లేనటువంటి యొక్క స్థితి మానవుని యొక్క గతి. కనుక శివశక్తులు లేనటువంటిది కాదు మానవత్వము. శివశక్తాత్మక స్వరూపమే మానవత్వము. అట్టి మానవత్వాన్ని మనం ఇప్పుడు ఈనాడు గుర్తించాలి. ఈ మానవతా గుణములను మనం పోషించుకోవాలి. ఈ శ్రద్ధ అనేటువంటి జ్ఞానం అనేటువంటి దాన్ని మనం తీసుకోవాలి. ఇచ్చాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి, ఇవే మన యొక్క నిజమైన విలువలు. సత్యం, శివం, సుందరం, ఇది మారనటువంటి యొక్క శక్తులు, దివ్యమైనటువంటి శక్తులు. ఇలాంటి శక్తులను మానవుని యందు ఉంచుకొని ఏదో చిల్లర బుద్ధులకో చిల్లర మార్గములు చిల్లర పదార్థములు పొందడం కోసమని ప్రపంచంలో మనం వెతుకుతున్నాము. కోరిన ఫలమిచ్చు కల్పవృక్షముండ పెరటి పుష్పమునకై ప్రీతి ఏలా, అడిగిన పాలిచ్చు కామధేనువు రాగా ధనమిచ్చి ఆవును కొనగనేల, మిండెడు కాంతితో మిండెడు కాంతితో మేలు పర్వతముండ వెండి బంగారు కై వెతకనేల, భక్తి ముక్తులనిచ్చడి పరమాత్మయేయుండ పాడు సంసారంబు కోరనేల. సంసారం అనగా భార్య భర్తలు పిల్లలు కాదు. ఇక్కడ ఉచ్ఛ్వాస నిశ్వాసములే సంసారం. ఈ లోక సంబంధమైనటువంటి జీవితమే సంసారము. తలంపులే సంసారము, చర్యలే సంసారము, చేష్టలే సంసారము, చదువులే సంసారము, ఉద్యోగాలే సంసారము, అన్ని సంసారములే. ఈ సంసారంలోనే ఉంటున్నది సంసారం. కొంచెమైన సారమే ఇది. ఇది దీని యొక్క అంతరార్థము. దీన్ని మనం ఎందుకు కోరాలి? పర్వతాల వంటి యొక్క బంగారును మనం చూసుకొని ఈ చిన్న చిన్న సౌరంగు తులాలు మనం ఎందుకు ఆశించాలి? దీనిని మనం ఆశించనక్కరలేదు. కనుకనే మానవుడు ఆశించవలసినటువంటిది భగవంతుణ్ణే. భగవంతుడు ఒకడు మన చేతి చిక్కాడంటే సర్వము మన హస్తగతమైపోతాయి. భగవంతుని అనుగ్రహమే ఉంటుంటే సర్వమును మనం సాధించగలము. ఈ చిల్లర వస్తువులు చిల్లర చేస్తూ మనకేమి లక్ష్యం కాదు, మనకు లభ్యమైపోతాయి. కనుక అట్టి దైవం యొక్క కృపను మనము సాధించాలి. దీన్ని సాధించాలనుకుంటే మనలో ఉన్నటువంటి రాగ భయ క్రోధములు పోవాలి. మనం ఏ పని చేసినప్పటికీ మత్కర్మ కృతం భగవంతుని కర్మగా మనం భావించాలి. మత్పరవహ మత్పరమైనటువంటి యొక్క భగవంతుని పరమైనటువంటి కర్మలుగా భావించాలి. ఏది చేసినా గానీ భగవత్ భక్తిగా మనం విశ్వసించాలి. నీ పనులు నీ వదలనక్కర్లేదు. నీ ఉద్యోగాలు నువ్వు చేసుకో, సంసారాలు నువ్వు చేసుకో. నీవు ఏ పని చేసినప్పటికీ ఇది భగవత్ కార్యంగా నీవు భావించు. కారణం ఏమిటి? ఇది కేవలం భ్రమ కాదు. ప్రపంచమంతా భగవతత్వమే. ఇది ఉంటుండాలి. ఇది అంతా దారం సర్వత్రా నిండి ఉంటుండాలి. కనుక ఇందులో ఎక్కడ నువ్వు చేయి పెట్టినా గాని దారం పైనే పెట్టినట్టే. కనుక సర్వత్రా విశ్వంగా ఉంటున్నటువంటి దీంట్లో సర్వత్రా ఉన్నాడు భగవంతుడు. నీకు భగవంతుడే. ఏది కాలు పెట్టినా భగవంతుడే, ఏది తిన్నా భగవంతుడే, ఏది చూసినా భగవంతుడే. ప్రపంచమే భగవత్ స్వరూపము. ఈ విధమైనటువంటి యొక్క భావాన్ని నీవు హృదయములో అభివృద్ధి పరచుకుంటే నీకు చింత అనేటువంటిది లోపల చేరడానికి అవకాశం. ప్రపంచము వేరు, నేను వేరు అనేటువంటి భావం ఉండటం చేతనే నీకు చింతలు, దుఃఖములు, విచారములు వెంటాడుతూ వస్తున్నాయి. కనుక ఉపవాసములు కాని, ఈ జాగరణలు కాని లౌకికమైన భావంతో మీరు చేయకండి, దివ్యమైనటువంటి ఒక ఆత్మభావంతో చెయ్యండి. కొంతమంది ఈ రాత్రికంతా మేలుకుంటే చాలా గొప్ప పుణ్యమట అని ఏదో ఒక రకంగా మేలుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఏమిటి మేలుకోవటము? పేకాటాడుకుంటూ మేలుకోవటము, రెండు సినిమాలకు బదులు మూడు సినిమాలు, నాలుగు సినిమాలు కూడా చూసి మేలుకోవటము, ఇది ఆ జాగరణ కాదు. కాదు, పేకాటనాడుచు ప్రీతితో ఆ రాత్రి గడిపినందునకే జాగరణమగునా, చెరువులో చారళ్ళు పొంచి చూచడి దుష్టి. చెరువులో గాలం వేసి చేపలు ఎప్పుడు పడతాయో, ఏ చేప పడితే ఈ బెండు లోపల మునుగుతుందో, ఆ మునుగు పైన పైనే, ఆ బెండు పైనే దృష్టి పెట్టుకుంటాడు. ఇది ఏకాగ్రత అవుతుందా? తప్ప సారాయి త్రావి తన మేలు మరచిన మాత్రాన తన్మయత్నమగున. తాగేసి నేను తన్మయత్నంలో ఉంటున్నానంటే అది తన్మయత్నం అవుతుందా? మత్తు తన్మయత్నం కాదు. భార్యపై అలిగియు పస్తు పరుండిన అది గొప్ప ఉపవాసమగున, కాని అది ఉపవాసం కాదు. ఉప సమీపం, వాసం నివాసం. ఎవరికి నివాసము? భక్తుడు భగవంతుడికి సమీపంలో నివాసం చేయటం, అది ఉపవాసం. ఇలాంటి పవిత్రమైనటువంటి అంతర్భావంలో ఈనాడు విస్మరించి కేవలము బాహ్యమైనటువంటి వాటినే మనము ఆడంబరాలుగా ఆచరించి మనము భగవంతుడు అనుగ్రహించలేదే అనుగ్రహించలేదే అనుగ్రహించలేదని భగవంతుడిని ద్వేషిస్తున్నాము. భావం తద్భవతి, మన యొక్క ఫలితం అన్ని మన కర్మల యందే ఉంటున్నాయి. విద్యార్థి పరీక్షలు రాస్తున్నాడు, కానీ ఈ పరీక్షల యొక్క ఫలితము ఏ రెండు నెలలకు వస్తుందని మనం యోచించక్కర్లేదు, మనం రాసిన దాంట్లోనే ఉంటుండాలి దాని ఫలితం. కనుక భగవంతుని యొక్క అనుగ్రహము మనం చేసే కర్మలు ఎందే నిమిడి ఉంటుండాలి. అప్పుడే మనం నిర్ణయం చేసుకోవచ్చు, నేను ఆడంబరంగా చేశానా, ఆత్మలక్ష్యంతో చేశానా, పూర్ణ విశ్వాసంతో చేశానా, కనుక తాను పరిశీలన చేసుకుంటే అప్పటికే నిలుస్తుంది దానికి ఫలితం. కనుక మనం ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటున్నాము, కాదు, ఇది ఎక్స్పెరిమెంటల్ తో వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ కాదు. ఇది అది ఎక్స్పెరిమెంటల్ నాలెడ్జీ, ఎక్స్పీరియన్స్ నాలెడ్జీ. కనుక ఈ ఎక్స్పీరియన్స్ నాలెడ్జీని మనం ఎట్ట తెంపాలంటే మన భావంతోనే ఎక్స్పీరియన్స్ కావాలి. దీనికి మరొక సాధ్యంగా మనం తీసుకోనక్కర్లేదు. అనేక మంది భగవంతుని పొందడానికి ప్రాణాయామం చేస్తుంటారు. ఏమిటి ఈ ప్రాణాయామం? రేచకము, పూరకము, కుంభకము అని ప్రాణాయామములు. రేచకం అనగా ఏమిటి? గాలిని వదలటమే రేచకము. కుంభకం అనగా గాలిని తీసుకోవటమే కుంభకము, దానిని నిలబెట్టమే పూరకము. కుంభకము అనగా తీసుకోవటమే, మనం తీసుకోవటం పూరకము, నిలబెట్టటమే కుంభకము. ఇవి సహజంగా జరుగుతూనే ఉన్నాయి కదా, గాలిని వదలటము, గాలిని తీసుకోవటము. ఈ రెండింటికి మధ్యలో ఇంటర్వెల్ టైం లోపల అక్కడ నిలిచిపోవటము ఎందుకు పెద్ద సాధన? సహజ సాధనే కదా. అది కాదు సాధన. మనము రేచకము వదలవలాలి. ఏది వదలాలి? గాలిని కాదు, మనలో ఉండినటువంటి దుర్గుణములు, దుర్భావములు, దుశ్చర్యలు మనం వదలాలి. అది ఏ రేచకము? పవిత్రమైన భావాలు, పవిత్రమైన భావాలు, పుణ్యభావాలు మనం తీసుకోవాలి. అదే పూరకము. తీసుకున్నటువంటి మంచి భావాలను మనం హృదయంలో నిలుపుకోవాలి. అదే కుంభకము. ఇది రేచక పూరక కుంభకంలో ఉండేటువంటి అంతరార్థాలు. ఈ అంతరార్థాలు మనకు అక్కర్లేదు. తీసుకోవటము, హమ్ వదలటము, ఇదేనా మన యొక్క సాధన? ఇది అందరూ చేస్తున్నటువంటి సాధనే. నీ సాధనలో ప్రత్యేకత ఏమిటి? కనుక ఆ సోహం తత్వంలోనే ఉంటుండాలి దివ్యత్వము. అనగా తత్, తత్ అనగా భగవంతుడు, హం నేను, సోహం ఆ భగవంతుడే నేను, ఆ భగవంతుడే నేను, ఆ భగవంతుడే నేను. ఇదే నిజమైనటువంటి సోహం తత్వం. నేనే భగవంతుడు, నేనే భగవంతుడని దినమునకు 21 పర్యాయముల 600 తరంలో నేనే భగవంతుడు, నేనే భగవంతుడని అంతర్భావం నీకు బోధిస్తుండాలి. దీన్ని లక్ష్యం చేయకుండా అటువంటి పుస్తకాలు పెట్టుకుని ఊరికి చదువుతుంటారు. ఈ పెద్ద పెద్ద పుస్తకాలు మనకు నిద్ర చెబు తలకింద పెట్టుకోవడానికి పనికి వస్తాయి, కానీ తల లోపల పెట్టుకోవడానికి పనికి రావు. కనుక ఈ సాధన అనేటువంటిది బుకిష్ నాలెడ్జీ కాదు. ఇది విద్యా విధానంతో లభించేటువంటిది కాదు, దైవం యొక్క అనుగ్రహంతో లభించేటువంటిది. అంతర్దృష్టిని మనం సాధించుకోవాలి. ఈ చేసినటువంటి సర్వ సాధనలు చేసినటువంటి దేహం కూడా ఏనాడో కూలిపోతుంది. అని కఠినమైనటువంటి దేహంతో మనం సంపాదించింది అనిత్యమే కాని సత్యం కాదు. నిత్యమైనటువంటి యొక్క శ్రద్ధ విశ్వాసము అవి నిత్యమైనటువంటివి. ఆ శ్రద్ధ విశ్వాసంతో సాధించినటువంటివి శాశ్వతమైనటువంటివి. కనుక భగవంతుని యొక్క తత్వాన్ని ఎక్కడో మనం వెతకనక్కర్లేదు, మనలోనే ఉంటున్నది. మనమే దైవత్వంగా భావించుకోవాలి. నేను దైవము దైవము అని నీవు భావించుకున్నప్పుడు నీవు దుర్గుణముల్లో నీవు ఏమాత్రమో ప్రవేశించవు, నీవు దేనానుకుడును దుశ్చర్మలు చేయవు. కనుకనే అట్టి దుశ్చర్యల్లో పాల్గొనకుండా దుర్భావములను ప్రవేశించకుండా ఉండాలనుకుంటే నేనే దైవము నేనే దైవం, ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్ ఐఆమ్ గాడ్, ఈ విధమైనటువంటి భావాన్ని నీవు పెంచుకుంటే తప్పక నీవు ధన్యుడైపోతావు. దీనిని బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, ఆ సత్యాన్ని కనుక్కున్నటువంటి వాడు తానే సత్యస్వరూపుడు అయిపోతాం. ప్రేమ స్వరూపులారా, ఈనాడు మనం ఇట్టి పవిత్రమైనటువంటి దివ్య భావాన్ని మనం పొందలేకుండా పోవడానికి కారణమేమిటో గుర్తించాలి. మన దాన్ని మనం అనుభవించటం లేదు, దాన్ని ప్రక్కపెట్టి పరులు దాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తున్నాం. అనవసరంగా ఇతర వ్యక్తులు ఎదుటి వ్యక్తి దగ్గరికి పోయి గంటలు గంటలు మాట్లాడుతున్నాం. మనము నీ కాలాన్ని అపవిత్రం చేసుకున్నావు, ఎదుటి వ్యక్తి కాలాన్ని నువ్వు దోచుకున్నావు, నువ్వు పరమ దొంగగా తయారైపోయినావు. కనుక ఎదుటి వ్యక్తితో అధికంగా నీవు మాట్లాడి వారి యొక్క కాలాన్ని నీవు దొంగిలించవద్దు. కనుకనే ఆనాటి మహనీయులందరూ కూడాను ఏకాంతమైనటువంటి అరణ్యానికి వెళ్లి మౌనాన్ని వహిస్తున్నారు. అనగా ఆ మౌనం చేత పరుల కాలాన్ని తాము దోచుకోవటం లేదు, తమ కాలాన్ని కూడా తాము వ్యర్థం చేయటం లేదు. కనుక అధికంగా మాట్లాడకండి, నీ కాలాన్ని వ్యర్థం చేసు, పరుల యొక్క కాలాన్ని నువ్వు దోచుకోవద్దు, పరుల విషయంలో నీవేమాత్రం కూడా ప్రవేశించవద్దు, ఈ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, చేతనైతే సహాయం చేయి. అంతేకాని దాంట్లో ప్రవేశించి వారి కాలమును వారి సొత్తులను వారి ధనమును వారి యొక్క దీనిని నీవు అపహరించడానికి ప్రయత్నం చేయొద్దు. ఈనాడు ప్రపంచమంతా కూడాను ప్రవేశం ఇంటర్వ్యూ కావటం అన్ని రంగములు ఎందుకును, నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ సర్వ విమ్లందుకులను ఈ ఇంటర్వ్యూ కావటం ప్రవేశించింది. ఎవరి దాంట్లో ఎవరు కూడా ప్రవేశించకూడదు. నీ దాన్ని నీవు చూచుకో, నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, అదియే నీ యొక్క శక్తి, అదియే నీ యొక్క రైటు. నీకు ప్రత్యేకమైనటువంటి రైట్ లేదు. కర్తవ్యాన్ని నిర్వర్తించుకునే పుట్టావు కానీ రైటును సంపాదించుకోవటం కోసం పుట్టలేదు. కర్మణ్యేవ అధికారస్య మాపదేశ పదాచారం, నీ కర్మాచరణ కోసమే పుట్టావు, అదియే నీ అధికారం. అంతేకాని ఈ కర్మఫలం ఎప్పుడు వస్తుంది అని దానిపై నీవు దృష్టి పెట్టుకోకూడదు. కనుక మానవుడు నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు, అదియే నిజమైనటువంటి ధర్మము. ధర్మం అంటే ప్రత్యేకమైనటువంటిది కాదు, ధర్మము అనేటువంటిది పెద్ద అగాధమైనటువంటి సముద్రము. నీ కర్తవ్యం అనేటువంటిది దాని లోపల ఒక బింబము, ఒక బిందువు. నీ బిందువునే నీవు అనుభవించలేకపోతుంటే ఈ పెద్ద సముద్రాన్ని ఏరితే నీవు త్రాగగలవు. ఈనాటి మానవుల లోపల ధర్మమును ఆధ్యాత్మికాన్ని రెండింటిని కూడా అంటగడుతున్నారు. ఈ రిలిజన్ అనేటువంటిది ఏమిటది? ఇది ధర్మం అనుకుంటున్నావు. స్పిరిచువాలిటీ, స్పిరిచువాలిటీ అనేటువంటిది ఇండివిజువల్ కి సంబంధించింది, వ్యక్తిగతమైనటువంటి వాడికి సంబంధించింది. ధర్మము సమస్యకి సంబంధించినటువంటిది, ఇది పెద్ద సముద్రం వంటిది. కనుక స్పిరిచువాలిటీ అనేటువంటిది చిన్న కొలను వంటిది, దీనికి దానికి మనం అంటగట్టకూడదు. కొలంలో ఉన్నటువంటి నీరు కూడా సముద్రమే. ఈ సత్యాన్ని మానవుడు గుర్తించుకోవటం లేదు. కనుక మానవుడు వ్యక్తిగతంలో ప్రారంభమయ్యి వ్యక్తిగా జీవించి సమస్యలో లీనమైపోవాలి. ఇదే నిజమైనటువంటి యొక్క దివ్యత్వము, అదే ఆధ్యాత్మికము, ఇది సాయుధ్యము అని. సాయుధ్య తత్వాన్ని నిరంతరం కూడా మానవుడు చింతించాలి. ఈనాడు భౌతికంగా చూచినప్పుడు భగవంతుడు షోడశ కళా పరిపూర్ణుడు అని, కానీ మనసు కూడాను షోడశ కళలు ఉంటున్నాయి, 16 కళలుంటున్నాయి. ఈ చతుర్దశి దినము 15 కళలు లీనమై ఒక్క కళ మాత్రమే ఉంటుంటాది. కనుకనే ఈనాడు రాత్రి ఏ విధంగా స్మరించినప్పటికీ మీరు అందులో లీనమైపోవడానికి అవకాశం ఉంది, అతి సమీపంలో ఉంటున్నాము. కనుక మన జీవితంలో సంవత్సరంలో ఒక్క రాత్రైనా కూడాను నిశ్చల చిత్తుడై భగవంతుని స్మరించటము ఎంతో నోచుకోవాలి. కనుక ఈ ఒక్క రాత్రి అయినా కూడాను ఏ చింతలు చేయక చింతలు కట్టగట్టి పక్కన పెట్టి దైవ చింతల లోపల లీనం కావడానికి తగిన కృషి చేయాలి.
భజన బినాశ శాంతి నహి, హరి భజన బినాశ శాంతి నహి, హరి నామ బినా ఆనంద నహి, హరి నామ బినా,
ఇంతవరకు మీరు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు 1993 ఫిబ్రవరి 19న మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అనుగ్రహించిన దివ్యోపన్యాసం విన్నారు. కర్తవ్యమే మానవుని ధర్మమని తెలియజేస్తూ ప్రతి మానవుడు తమ శక్తిని తమ బలమును సక్రమమైన మార్గంలో వినియోగించడమే మానవుని కర్తవ్యము అన్నారు స్వామి.